మొదటిగా ప్రారంభమైన 10 మంది పోలీసులు కలిసి ప్రార్థన చేసుకోవడం సాధ్యం కాని కఠినతరమైన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాకుండా సేవ చేయడం మాత్రమే కాకుండా అనుదిన ఆరాధనలు, 3 పూట్ల ఆరాధనలు, పోలీసుల భార్యల ఆరాధనలు, పోలీసుల యవనస్తులకి, పోలీసుల చిన్నారు పిల్లలకు కూడా ఆరాధనలు ఆయన కట్టారు. మించి టీచర్ల మధ్య 13 సహవాసాలు కట్టుబడ్డాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో 10 సహవాసాలు కట్టుబడ్డాయి. డిఆర్డిఏలో 8 సహవాసాలు, అగ్రికల్చర్ లో 6 సహవాసాలు, 11 బ్యాచ్ లో 9 సహవాసాలు ప్రభువే విస్తరింపచేస్తూ 166 సహవాసాలు కట్టి ఆ విస్తరణలో భాగంగానే మీ ఆదిలాబాద్ ని 4 సహవాసాలుగా ప్రభు తీసుకొస్తున్నారు. ఇది మనుషుల ప్రయత్నం కాదు, ప్రభు ఉద్దేశం. దానికి మీరందరు పనిచేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ప్రభు రాజ్య విస్తరణ కొరకు చేసిన, ఆయన రాజ్యం కొరకు చేసిన ఏ పని నిష్ఫలం కాదు. ఆయన నామను చూపిన ప్రేమను ఆయన మర్చిపోడు. మంచిది, కొన్ని మాటలు చదువుకొని అందరం కలిసి నిర్మల సహవాసాన్ని ప్రభు బలపరచాలని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వద్దకొద్దాం. 90వ కీర్తన 12వచనాన్ని చదువుకుందాం. 90వ కీర్తన 12వచనాన్ని చదువుకుందాం. మోషే భక్తుని యొక్క ప్రార్థన. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చాలా అవసరమైన ప్రార్థన. ఎస్ఎఫ్జే సహవాసంలో ఏ కూడికైనా సరే ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన మాత్రమే కాక విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థన, తెలంగాణ కొరకు ప్రార్థన, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన, భారతదేశం కొరకు ప్రార్థన. మోషే భక్తుని ప్రార్థన అంత విచిత్రంగా ఉంది. ప్రార్థన అనగానే అవసరతల కొరకు, ఆరోగ్యం కోసం, ఆస్తుల కొరకు చేసే ప్రార్థనలో నిజంగా దేవుని బిడలు అంత సంకుచితమైన మనసుతో లోకానుసారంగా ఉండరు. మోషే భక్తుని ప్రార్థన దేని కోసం అంటే జ్ఞాన హృదయం. దేనికి జ్ఞానం? మళ్ళా బాగా జ్ఞానం వస్తే, మంచి మార్కులు వస్తే, పెద్ద ఉద్యోగం వస్తే మళ్ళా డబ్బులు సంపాదించుకుందాం కాదు. దినాలను సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం. దినములను సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానం. అందుకే ఆయన 2వ మాటలు అన్నాడు, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. దేనికోసం జ్ఞానం అంటే దినాలను లెక్క కట్టుకోవడానికి అవసరమైన జ్ఞానం. సమయ పాలన, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకు అవసరమైన జ్ఞానం కొరకు మోషే భక్తుడు ప్రార్థన చేశాడు. మనం కూడా అట్లాంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఆ హెచ్చరికలు మనకు అర్థం కావాలి. మీ పోస్టర్లో అదే వేశాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 హెచ్చరిక. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రిలరా, ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసు సంఘాన్ని హెచ్చరిస్తున్న మాటలు మనకు వర్తిస్తాయి. ఆయన అంటాడు, దినములు చెడ్డవి అనే దినాల కోసం మాట్లాడుతున్నాడు. ఈ చెడ్డ దినాల్లో సమయాన్ని పాడు చేసుకుంటాం, సమయాన్ని పోగొట్టుకుంటాం. అలా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దినాలు చాలా వేగంగా గడిచిపోతున్నాయి, చాలా బిజీగా గడిచిపోతున్నాయి. అస్సలు టైం దొరకట్లేదు, ప్రార్థనకు టైం దొరకట్లేదు, వాక్యం చదవడానికి టైం దొరకట్లేదు, పరిచర్ చేయడానికి టైం దొరకట్లేదు, పరిచర్ చేయడానికి టైం దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ మనం విన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే జాగ్రత్త పడాలి. మనం సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో దాని కొరకు జాగ్రత్త పడాలి. నిజమే, కంప్యూటర్ యుగంలో ఉన్నా, అభివృద్ధి చెందుతున్న లేకపోతే స్పీడ్ జనరేషన్ లో ఉన్నా, ఏ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన జనరేషన్ లో ఉన్నా, రోబోటిక్ జనరేషన్ లో ఉన్నా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏమీ లేని కాలంలోంచి టీవీలోకి వచ్చాం. టీవీలోంచి స్మార్ట్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి కలర్ టీవీ, స్మార్ట్ టీవీ, అది కాస్త స్మార్ట్ ఫోన్, చాలా గ్యాడ్జెట్స్ వచ్చేసాయి మనకి హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ఉన్నాయి. కానీ మన సమయం అంతా వెళ్ళిపోతా ఉంది, తెలియకుండా వెళ్ళిపోతా ఉంది. అన్లిమిటెడ్ నెట్వర్క్ వచ్చింది, స్పీడ్ నెట్వర్క్ వచ్చింది, 5G నెట్వర్క్ వచ్చింది. ఏదైనా సరే వెనకాల ఏం జరుగుతుందంటే సమయం పోతుంది, సమయం దుర్వినియోగం అవుతుంది, సమయం సద్వినియోగం కావట్లేదు. దేవుడు నీకు నాకు 2025 ఇచ్చాడు, 2024 దాటుకుని వచ్చాం. మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కాలంలో కూడా పగలు గాని రాత్రి కాని కుదించబడలేదు, అలాగే ఉన్నాయి. పగలు అలాగే ఉంది, రాత్రి అలాగే ఉంది, ఏమి కుదించబడల. నిమిషానికి 60 సెకండ్లు అలాగే ఉన్నాయి, గంటకి 60 నిమిషాలు అలాగే ఉన్నాయి. ఇవేమి కుదించబడల, కానీ టైం లేదు. ఎందుకు టైం లేదంటే అక్కడ మాట రాయబడింది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా. పౌలు జ్ఞాన హృదయం కొరకు ప్రార్థించాడు. దేనికి బాబు జ్ఞానం నీకు అంటే సమయాన్ని అంచనా వేసుకొని వినియోగించుకునే జ్ఞానం, మా దినాలు లెక్కించే జ్ఞానం అన్నాడు పౌలు. ఇక్కడ కూడా జ్ఞానం కోసం మాట్లాడుతున్నాడు. అజ్ఞాని ఎవరు సమయాన్ని పాడు చేసుకునేవాడు, జ్ఞాని ఎవరు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. మేబీ ఇలా అనుకోవచ్చు, నేను కూడా అదే ట్రాక్ లో ఉన్నాను, ఈ సంవత్సరం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ సంవత్సరం చాలా ప్లాన్స్ ఉన్నాయి, రోజు మానకుండా డ్యూటీకి వెళ్తున్నాను, రోజు మానకుండా పిల్లల స్కూల్కి పంపిస్తున్నాను, ఖాళీగా ఏమి లేను, నేను టైం వాడుకుంటున్నాను అని మేబీ నువ్వు అనొచ్చు. అది కూడా అజ్ఞానమే, అది కూడా అజ్ఞానమే. ఎప్పుడు అజ్ఞానం అవుతుందంటే అక్కడ ఒక మాట రాయబడింది, ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. 17, ఇందువలన మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనిడి. నీ సమయాన్ని, సమయాన్నిచ్చిన దేవుడు ఎందుకోసం ఇచ్చాడో అన్న సత్యాన్ని ఎరగకుండా, జీవితాన్నిచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్న విషయాన్ని ఎరగకుండా, వాళ్ళను చూసి వీళ్ళను చూసి అలాగే బిజీ అయిపోయి సమయాన్ని గడిపేస్తే వాక్యం మనల్ని ఎలాంటి కఠినమైన మాటలతో గద్దించిందంటే అజ్ఞాని, అవివేకి, బుద్ధిహీనత, వెర్రితనం, ఆ మాటలే వాడుతున్నాడు ఆయన. సమయాన్నిచ్చిన దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడో అర్థం కాకపోతే, 2, సమయాన్నిచ్చిన దేవుడు ఆ సమయాన్ని నీకు ఈ దినాన్ని ఈ 2025 ను ఇవ్వడం వెనకాల ఆయనకున్న చిత్తం ఏంటో, ఇష్టం ఏంటో, ఆయన ప్లాన్ ఏంటో, ఎందుకోసం పొడిగించాడో అర్థం కాకపోతే, నిజంగా ఎలాంటి మెకానిజం మనం చూస్తున్నామంటే, మనది చిన్న బుడ్డిల్లు ఉండేది 4 మనుషులు, ఎంత మెయింటెనెన్స్ అవుతుంది? బోర్డు అంత అవుతుంది. కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, రెంటు, మెయింటెనెన్స్, అవన్నీ ఖర్చులు అవుతున్నాయిగా. కానీ దేవుడు చేసిన భూమి, ఆ భూమి మీద ఉన్న కోటాను కోట్ల మనుషులు, సుమారు 8 కోట్ల మంది, 800 కోట్ల మంది ప్రజలు, కోట్ల సంఖ్యలో జంతువులు, పక్షులు, సముద్రపు జీవులు, వాటికి ఆహారం సప్లై చేయటం, వర్షాలు కురిపించడం, ఋతువులు రప్పించటం, సూర్యుని తీసుకురావటం, చంద్రుని తీసుకురావటం, సీజన్స్ తీసుకురావటం, ఏం చిన్న పైన. 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత బాగు అంటే 2 లక్షల కోట్లు అని చెప్పారు మొన్న బడ్జెట్ పెట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల దగ్గర పన్ను వసూలు చేసుకుని రోడ్లు, మరమ్మతులు, ఆ పన్ను, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇవ్వడానికి 2 లక్షల కోట్లు అన్నారు. లక్షల కోట్ల రూపాయలతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దేవుడు ఈ సృష్టి అంతటినీ నడిపించడానికి, ఒక సంవత్సర కాలాన్ని అనుగ్రహించడానికి ఆయనకేమి ఏమి చేయకుండా ఊరకనే కూర్చున్నాడు అనుకుందామా? నో, బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుడు పనిచేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ మాట కొంచెం అర్థం కావాలి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము ఇలా రాయబడింది. మొదటి అధ్యాయము 3వ వచనం, యేసు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. 2వ వచనం చివరి మాట, ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు, ఆయన మాట చేత ప్రపంచాలను నిర్వహిస్తున్నాడు. చేయడం మాత్రమే కాదు, మెయింటెనెన్స్ చాలా ముఖ్యం కదా. ఇల్లు కడితే అయిపోయిందా? షాపింగ్ మాల్ కడితే అయిపోయిందా? మెయింటెనెన్స్ ఉండాలి కదా. సృష్టి అంతటిని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. అంటే 2025 సంవత్సరం ప్రజలకు అనుగ్రహించి దానికి కావలసినవన్నిటిని ఇలా అందాం. 2025లోకి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ అడుగు పెట్టేశాం. ఈలోగా చైనాలో HMPV వైరస్ వచ్చింది బాబు అన్నారు. మళ్ళా గుండెలు రాయబడింది. అదేదో 2020లో కరోనా వచ్చింది. ఆ చిన్న కరోనాకి ముక్కుకి మాస్క్ వేసుకొని, మూతుకు మాస్క్ వేసుకొని బిక్కు బిక్కుమంటూ కూర్చోవలసి వచ్చింది. ఏమర్థం కావాలంటే, ఒకవేళ దేవుడు ఆక్సిజన్ కట్ చేస్తే, వర్షాలు రాకుండా ఆకాశాన్ని మూసేస్తే, రోగాలకు అనుమతిస్తే, చిన్న వైరస్ కి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొదలుకొని అందరూ వణుకుపోయారు. ఆయన ఎందుకు ఇచ్చాడు అన్నది అర్థం చేసుకోకుండా మనం కాలక్షేపం చేస్తే, సరైన ప్రణాళిక వేసుకోకపోతే, వాక్యం నిన్ను నన్ను పెడుతుంది అజ్ఞాని, అవివేకి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి. అది 2025 ఇవ్వడం వెనకాల ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఈ ఎస్ఎఫ్జే పరిచర్య 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఆ మొదటి రోజు నుంచి చాలే, ఆదిలాబాద్ చాలా దూరంగా ఉంది, ఆదిలాబాద్ దాకా వెళ్ళకపోతే దేవుడు ఏమైనా గల్లా పట్టుకొని అడుగుతాడా అనుకోలా. చాలదు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మనం తెలుగులము, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయినా తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా మన సహోదరులు, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అని మేమేం చేశామంటే, మా విజయవాడకు పక్కన ఉన్న ఖమ్మంను కదిలించాం, మా విజయవాడకు పక్కన ఉన్న నల్గొండని కదిలించాం. ఆ 2 కదిలించి చూస్తున్నాం, సరే వీళ్ళకి తెలంగాణ మీద వీళ్ళకి కదా ప్రాంతీయాభిమానం ఎక్కువ, వీళ్ళ కదా తెలంగాణలో తిరగాలి, తెలంగాణలో ప్రార్థన చేయాల్సింది వీళ్ళ కదా, అని క్యాలెండర్స్ ఆ సంవత్సరం క్యాలెండర్స్ అప్పుడు క్యాలెండర్ పరిచర్య ఎంత 5,000 ఆంధ్రాకి 5,000 తెలంగాణకి ఇప్పించాం. అప్పుడు తెలంగాణలో వర్క్ ఏమి లేదు, ఆంధ్రాలోనే వర్క్ చేస్తున్నాం, కానీ తెలంగాణ మీద ఈక్వల్ గా చేద్దామని చేసి రెడీ పెట్టుకున్నాం. ఆంధ్ర క్యాలెండర్స్ అన్ని వెళ్ళిపోయాయి, తెలంగాణ క్యాలెండర్స్ మమ్మల్ని చూస్తున్నాయి, ఇవేంటి వేయించావు ఏం చేయవా అన్నట్టు చూస్తున్నాయి. ఇక ఉండబట్టలేక ఖమ్మం వాళ్ళకి ఫోన్ చేసి క్యాలెండర్స్ రెడీ అయ్యాయి, 5,000 రెడీ చేసాం, మీరు పంచుతారా, ఎన్ని పంపించమంటారో అని అడిగాం. ఒక 200 పంపించండి సార్ అన్నారు. 200 వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రభువా, మీరు మమ్మల్నే వాడుకుంటారు తెలంగాణలో, మేమెందుకు మౌనంగా కూర్చోవాలని చెప్పి అట్లా తిరిగాం. మీ ఆదిలాబాద్కి వచ్చి, నిర్మల్కి వచ్చి, ఆసిఫాబాద్కి వచ్చి, మంచిర్యాలకు వచ్చి అన్ని ప్రాంతాలు తిరిగి ఇదే వాగ్దానాలు యెహోషువా 1:3, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తాను అన్నావు యెహోషువా తోటి. యెహోషువా నమ్మిన దేవుణ్ణి మేము నమ్మాం, యెహోషువాని నడిపించిన దేవ మమ్మల్ని నడిపించు. అదే వాగ్దానం, అదే మొండి ప్రార్థన, అదే వెర్రు ప్రార్థన, అదే పిచ్చి ప్రార్థన. నేను ఒక మాట చెప్పగలను, ఒక ఆయన ఈ సహవాసంలో ఎలా అన్నాడు, సార్ మనం చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్స్ ఎట్లా ఉంటాయో మనం అలాంటి కార్పొరేట్ ప్రార్థనలోకి వెళ్ళిపోయామేమో సార్ అన్నాడు. ఎందుకంటే ఉదయం 5 గంటలకు ప్రార్థనకు రమ్మంటారు, సాయంత్రం 8 గంటలకు జిల్లాలో ప్రార్థన స్టార్ట్ అయ్యి, మధ్యాహ్నం స్త్రీలు ప్రార్థన స్టార్ట్ చేశారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనుకుంటే ఏమైపోతారు సార్ అన్నాడు. మరి స్కూల్లో చదువు ఎలా చదువుతున్నాం, ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట కాదు కదా, ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా 8 గంటలు 6 గంటలు కూర్చుంటున్నాం కదా, అలా చదివితేనే మార్కులు అత్యవసర మార్కులు వచ్చి సగం మార్కులతో పాస్ అవుతున్నాం, మరి ఆదివారం గుడికి వెళ్ళి కూర్చుంటే ఏమొస్తుంది, సరిపోతుందా, కాదు కదా. కాబట్టి చాలు అని కాదు, దేవుడు సమయాన్ని ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎట్లాగ మడికట్టుకుని కూర్చుంటాం వెళ్లకుండా. ఆ తాపత్రయం మీ ఆదిలాబాద్ దాకా తీసుకొచ్చింది. అప్పుడు తీసుకురావడమే కాదు, ఇప్పుడు ఎప్పుడు మీరు ఫోన్ చేసి మీరు రావాలని అంటే పరిగెట్టుకుంటూ రావడమే, పరిగెట్టుకుంటూ రావడమే. ప్రిలరా, అందరికి దేవుడు సమానంగా ఇచ్చాడు. మహేశీయకి రోజుకి 24 గంటలే, సురేష్ కానిస్టేబుల్కు రోజుకి 24 గంటలే, రవికి అంతే, జాన్కి అంతే, అందరికీ అంతే. 24 గంటల టైంలో ఎవరు ఎట్లా సమయాన్ని వాడుకుంటారు అన్నది మాత్రం లెక్కలోకి వస్తుంది. అదొక్కటే నేను ఈ రాత్రి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా, ఎవరు ఎలా సమయాన్ని వాడుకుంటున్నారు అన్నది మాత్రం లెక్కలోకి వస్తుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. వాక్యం ఏమంటుందంటే భూమి మీకు శ్రమ, భూలోకంలో ఉన్నవారా మీకు శ్రమ అన్నాడు. ఎందుకు భూలోకానికి శ్రమ అంటే కొంచెం కాలం సాతానికి సమయం ఇవ్వబడింది, వాడికి సమయం కొంచెమేం తెలుసు, వాడికి సమయం కొంచెమేం తెలుసు. వినండి ఈ మాట, మనం సమయాన్ని చూస్తున్న విధానానికి సాతాను సమయాన్ని చూస్తున్న విధానానికి మధ్య చాలా తేడా ఉంది. మనం సమయాన్ని ఎట్లా చూస్తున్నామంటే చాలా టైం ఉంది, అదేదో గుండెపోటులు రానట్టు, అర్ధాంతరపు చావుడు రానట్టు, అందరూ 60-70 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోతున్నట్లు, మధ్యలో ఎవరికి యాక్సిడెంట్లు కానట్టుగానే, చిన్నపిల్లల చావులు, యవనస్తుల చావులు, నడి వయసులో చావులు, కరోనా చావులు, అకాల మరణాలు, రోడ్ యాక్సిడెంట్ ప్రమాదాలు, ఇవన్నీ చూస్తూ పోలీసులుగా మనమే కేసులుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ, మరొక మోసపూరితమైన మాట ఏంటంటే నాకు మాత్రం రాదు, అట్లాంటి రిలాక్స్ మోడ్ లో మనం ఉన్నాం. వాడు ఎట్లా ఉన్నాడంటే, నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు, నేను చేయాల్సిన పాడు, నేను చేయాల్సిన కీడు, నేను చేయాల్సిన నాశనం, నేను చేయాల్సిన నష్టం చాలా త్వరగా చేయాలి, చాలా త్వరగా చేయాలి. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాడు వాడు, దూతలు అలాగే పనిచేస్తున్నాయి. ఆయన వచ్చాడా, ఆగమన ప్రకాశంతో నాశనం చేస్తాడు, నరకానికి పంపించేస్తాడు. ఆయన వచ్చే లోపే నేను నా కోరిక తీర్చుకోవాలి. ఏంటి వాడు కోరిక? మనుషులు వాడిని ఆరాధించాలి, మనుషుల చేత నాకు జేజేరు కుట్టించుకోవాలి, మనుషులు దేవుణ్ణి మర్చిపోయేటట్లుగా చేయాలి, మనుషుల్ని దేవుని గ్రంథానికి దూరం చేయాలి, దేవుణ్ణి గ్రంథం మనుషులు చదవకుండా చేయాలి, గుడ్డితనంలో కూర్చోబెట్టాలి, మోసంలో కూర్చోబెట్టాలి. అదేవాడు పనిచేస్తున్నాడు అండి, అదేవాడు పనిచేస్తున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేనేమంటానంటే, ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఆదివారం భక్తి లేదు. ఆదివారం, ఆదివారానికి లేనిపోని గొప్ప పరిశుద్ధత ఇచ్చేశారు, కానీ ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఆదివారం భక్తి లేదు. ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఏ భక్తిని మనం చూస్తామంటే అనుదిన భక్తి, అనుదిన భక్తి. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట అర్థం కావాలి. 2:46, మరియు వారు ఏక మనసుకులై ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రతి దినం అనుదినం. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? లూకాసువార్త 21వ అధ్యాయం, లూకాసువార్త 21వ అధ్యాయం 37వ వచనం, ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయమును బోధిస్తున్నాడు, రాత్రి వేళ ఒలీవల కొండకెళ్లి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన స్పెషల్ అండి, అందరు అలా ఉండరు అనొద్దు. కింద వాక్యం ఏమంటుందండి 38వ వచనంలో, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు తండ్రుల కడ వచ్చుచుండిరి. ఆయన రోజు వస్తున్నాడు, జనం రోజు వెళ్తున్నారు. ఆయన రోజు ఉదయం బోధిస్తున్నాడు, రోజు రాత్రులు ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలకు అదే అర్థమైంది. 3.5 సంవత్సరాలు, అయ్యా అయ్యా ఆదివారం వస్తాము, మిగతా 6 రోజులు పని చేసుకుంటాం అలా. రోజు ఆయనతో పాటు తిరిగారు. ఇప్పుడు సంఘాన్ని కట్టిన తర్వాత మనం అందరం ఆదివారం కూడుకుందాం అలా. రోజు భోజనం రోజు, స్నానం రోజు, దినచర్య రోజు. మరి భక్తు ఆదివారమా? ఇదెంత గొప్ప మోసం, ఇదెంత గొప్ప మోసం. 365 రోజుల్లో 52 ఆదివారాలు పక్కన పెడితే 313 రోజుల పాటు ఇచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని దేవుడితో సంబంధం లేకుండా గడిపేస్తున్నాం. ఇది అర్థం కావాలి మీకు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడితో సంబంధం లేకుండా దినాలు గడిపేస్తున్నాం. 24 గంటలు టైం ఇస్తే 24 గంటలు టైం గడిపేస్తున్నాం ఆయనతో సంబంధం లేకుండా. ఒకవేళ టైం దొరికితే ఏం చేయాలి? టీవీ పెట్టుకోవాలి. టీవీ పెట్టుకోవడానికైనా కనీసం అక్కడ దాకా నడవాలి, ఇప్పుడు అంత అవసరం లేదు. ఒకవేళ ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకుంటే చాలు, చక్కగా టైం అయిపోద్ది, చక్కగా టైం గడిచిపోద్ది. సమయం వాడికి కొంచెమే అని తెలుసుకొని మన దగ్గరకు వచ్చాడు, మన సమయం దొంగిలించడానికి. ఆర్టీసీ బస్సులో జర్నీ చేద్దామని ఎక్కితే 3 గంటలు 4 గంటలు జర్నీ చేయాలనుకో, 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసుకుందాం, లేకపోతే ఇతను బుక్ చదువుకుందాం అనుకుంటే అదే నువ్వు చూడాల్సిందే. మంచి మసాలా మూవీ వేస్తాడు, ఇక చూడాల్సింది తప్పదు, చూపిస్తాడు, సౌండ్ పెడతాడు, ఆపరా బాబు అంటే చుట్టూ కరిసేసేలాగా రెడీగా ఉంటారు. ఎట్లా ఆపుతాడు అప్పుడు? లేకపోతే పాటలు పాడతాడు, మంచి సినిమా పాటలు పాడతాడు. అసలు నువ్వు ఖాళీగా ఉండడానికి వీలు లేదు, ఖాళీగా ఉండడానికి వీలు లేదు అన్న మాటకంటే ఆ ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోవటం, అది అదొక్కటి చేయొద్దు, మిగతా పనులన్నీ చేసుకో, మిగతా పనులన్నీ చేసుకో, ఎంజాయ్ చేయి. అదొక్కడు మాత్రం నన్ను ఎందుకు పుట్టించాడు, నాకు ఎందుకు టైం ఇచ్చాడు, ఈ రోజు ఎందుకు నేను సజీవ లెక్కలో ఉన్నాను, ఈ 24 గంటల్లో నేను ఏం చేయాలి, 24 గంటలు నేను ఏం చేయాలి, అదొక్కడు మర్చిపో చాలు, ఇంకేం వద్దు వాడికి, అదొక్కడే మర్చిపో. పిల్లరా, పరిశుద్ధ లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే దేవుడిచ్చిన సమయాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధించాలట, వాక్యాన్ని బోధించాలట. సరే, దానిలో రాయబడ్డవన్నిటి ప్రకారం చేయునట్లు జాగ్రత్త పడాలి. బోధించడం మాత్రమే కాదు, పాటించాలి. నీకు ఒక చట్టాన్ని ఇచ్చాడు ఆయన, ఆ చట్టాన్ని నువ్వు చదవాలి, ఆ చట్టాన్ని పాటించాలి. రెండో మాట, అది చేయాలంటే ఇంకేం చేయాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల డే అండ్ నైట్ ఏం చేయాలి, ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు, ఏం చెయ్యొద్దు అంటావు, ఎలా ఉండమంటావు, ఎలా ఉండొద్దు అంటావు అని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథం నుంచి పాఠాలు నేర్చుకోవాలట. డే అండ్ నైట్, దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. శభాషబ్బాయ్ అన్నాడు. ఇప్పుడు డే అండ్ నైట్ గ్రంథాన్ని ధ్యానించి దాన్ని పాటిస్తూ దాన్ని బోధిస్తూ దినాలు గడపాలట. అదండి బైబిల్లో ఉన్న వాక్యాలు, అవి బైబిల్లో ఉన్న వాక్యాలు. కీర్తన గ్రంథము 1వ కీర్తన, కీర్తన గ్రంథము 1వ కీర్తన 2వ వచనం, 1వ వచనం ఏమో టైం పాస్ చేయొద్దు అన్నాడు. ఏం టైం, ఎలా టైం పాస్ అయిపోద్ది, ఎట్లా టైం పాడు చేసుకుంటాం, ఎట్లా అజ్ఞానంగా నడుస్తామంటే దుష్టులు ఆలోచించి చెప్పు నడవక. అరే బాబాయ్ సినిమాకి వెళ్దామా, అదో పనికిమా అని సలహా. సరదాగా బయటకు వెళ్ళి తిరుగుతాం, ఏం తిరుగుతావు సరదాగా బయటకు వెళ్ళి, ఏం పని పాట లేదా నీకు, నీకేమి జీవితానికి ఒక లక్ష్యం లేదా, లక్ష్యం అంటే మరలా పెద్ద పెద్ద అంబిషన్లోకి వెళ్ళిపోతారేమో. అసలు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసుకోవా, 24 గంటలు ఇచ్చాడు నీకు నమ్మి, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అదొక్కడ ఆలోచించవా. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోక. కామెడీ షోలే, కామెడీ షోలు, జబర్దస్తి ప్రోగ్రాంలు, ఆట కావాలా పాట కావాలా, వంటలు వార్తలు, మొత్తానికి టైం పాడు చేసేవన్నీ వచ్చాయి. అలా చేయక, అలా ఉండక ఎలా ఉండాలి మరి. 2వ వచనం, యెహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే వాడు ధన్యుడు, వాడు వర్ధిల్లుతాడు. కింద ఆశీర్వాదకరమైన మాటలన్నీ ఉన్నాయి. 119వ కీర్తన, కీర్తన గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం. ఆ 119వ కీర్తన అంతా వాక్యం, 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 దేవుని వాక్యం, దేవుని వాక్యం. దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఏమనుకుంటున్నాడో, ఏం కావాలో, ఏం ఉద్దేశించాడో అవన్నీ అక్కడ రాశాడు, అవన్నీ అక్కడ రాశాడు, అవి నీకు అర్థం అవ్వాలి అంటూ స్టార్ట్ చేశాడు. మీరు 119వ కీర్తన ఎన్ని మాటలు ఉన్నాయో ప్రారంభ వచ్చిన ఇలా రాయబడింది, యెహోవ ధర్మశాస్త్రం అనుసరించి. అవును, నా ప్రశ్న, నీకు బైబిల్ తెలుసా, బైబిల్లో ఎలా బతకమన్నాడో తెలుసా, ఎలా ఉండమన్నాడో, ఎలా ఉండొద్దు అన్నాడో తెలుసా. ఎలా తెలుస్తుందండి, చదివితే కదా, మరి ఎందుకు ఇచ్చాడు 60 సంవత్సరాలు చదువుతావని. అది లేదు, అది లేదు. పిల్లలు మాత్రం వీపు గూనొచ్చేసి అన్న పుస్తకాలు, నడవలేక నడవలేక నడిచి అన్న పుస్తకాలు. బాధ్యత కలిగిన తల్లి, బాధ్యత కలిగిన తండ్రి, ప్రశ్న ఏంటంటే పిల్లలు నీ పిల్లలు కారు, దేవుడిచ్చిన బహుమానాలు, దేవుడి పిల్లలు నీకు ఇచ్చాడు, నీకు పిల్లలు దేవుడు ఇవ్వడమే కాదు నువ్వు కూడా దేవుడిచ్చిన ఆ కుమార్తెవి కుమారుడివి. లైఫ్ నీ చేతిలో లేదు, లైఫ్ టైం నీ చేతిలో లేదు, జననం నీ చేతిలో లేదు, మరణం నీ చేతిలో లేదు, ఈ దినం నీ చేతిలో లేదు, రేపేం జరగాలో నీ చేతిలో లేదు. దేని నీ చేతిలో తీసుకోవడానికి ట్రై చేయొద్దు. హీఈస్ ద ఓనర్. ఆయన సమయానికి అధినేత, సమయానికి ఆయన అధిపతి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవాలి. 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవాలి. వాక్యం అంటుంది, వాక్యం అంటుంది, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. కాలం సమయం ఆయన స్వాధీనంలో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. కాలాలు సమయాలు మార్చువాడు ఆయన. జననం మరణం ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏమీ లేదు, మన చేతిలో ఏమీ లేదు. రేపు మన చేతిలో లేదు, నేడు మన చేతిలో లేదు, సమస్తం ఆయన స్వాధీనంలో ఉంది. మనం ఎట్లా దాని చేతిలో తీసుకుంటాం, మనం ఎట్లా దాని చేతిలో తీసుకుంటాం? అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. 31వ కీర్తన 15వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. 31వ కీర్తన 15వ వచనం, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. 139వ కీర్తన 16వ వచనం, నియమించాడు దినాన్ని, గర్భములో పిండముగా ఉండగా చూశాడు, నీకు నాకు దినాలను నియమించాడు. ఏ కాలంలో పుట్టాలి, ఏ తరంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ నాన్నకి ఏ అమ్మకు పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏదైనా మన చేతిలో ఉందా? ఏది మన చేతిలో లేదు. దయచేసి నాది అనొద్దు, నాలుగు కోస్తాడు. నాది అనకు, ఏది నీది కాదు. నువ్వు ఓనరువు కాదు, ఆయన ఓనరు. సాతాను పుట్టుకు గల కారణం ఏంటంటే నాది అన్నాడు, నేను అన్నాడు. నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను దేవుడు అంతటోడిని అయిపోవాలి, నా సింహాసనం హెచ్చించుకోవాలి. నేను తోసేశాడు, నెట్టేశాడు, భూమి మీద పడ్డాడు వచ్చాడు. నాది అనొద్దు, నా ఇష్టం అనొద్దు, నా ఆరోగ్యం అనొద్దు. నా అనాలంటే నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొనాలి కదా. నా పిల్లలు ఎంత ఇచ్చి కొన్నావు, నా భర్త ఎంత ఇచ్చి కొన్నావు. నాది అనొద్దు, నాది అనడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది, నీకు నాకు అధికారం లేదు. నువ్వు నేను ఏం చేయాలంటే, ప్రవ్వా నీ దాసుడు ఆలకిస్తుంది, మీరు సెలవు ఇవ్వండి, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. చక్కగా ఆయన బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు, చరిత్ర మాట్లాడాడు, పాఠాలు నేర్పించడానికి, గుణపాఠాలు నేర్పించడానికి, ఎలా ఉండాలి ఎలా ఉండొద్దో చెప్పడానికి. నా ప్రశ్న ఏంటంటే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవకుండా ఇక ఎలా ఉండాలో అన్నది తెలీదు, తెలీదు. టేక్ ఏ డెసిషన్, నేను దేవుని గ్రంథాన్ని చదవాలి. సెబ్జలో వరంగల్ నుంచి ఎక్సైజ్ కానిస్ట్ అనిల్ తనే ఈ వర్క్ అంతా చేస్తాడు, రోజు ప్రేయర్ పాయింట్ పంపించడం. ఏమైందో తెలీదు, నన్ను అంటున్నాడు, అన్న నేను బైబిల్ అంతా చదివించిన ఒక ప్రోగ్రామ్ పెడతాను, సేయ్ బాబు ఏం చేస్తావు చెయ్యని చెప్పేసి అన్నాను. ఏదో కష్టపడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఏమంటాడంటే, ఇగో ఒకనొక రోజు వస్తుంది, అది కరువు కాలం. ఏ కరువు అంటే దేవుని వాక్యం దొరకని కరువు. ఆ దేవుని వాక్యం దొరకని కరువు వచ్చేసరికి ఎలా బతకాలో, ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇంకా డైరెక్షన్ ఏముంటుంది, ఇక వాక్యం లేకపోతే ఈలోగా బైబిల్ కంఠస్థం చేసేద్దాం, ఈలోగా బైబిల్ చదివేద్దాం. ఒకరికి గుర్తున్న వాక్యం చెప్తారు, ఇంకొకరు చెప్తారు, అట్లాగే అందరి నోట దేవుని వాక్యం ఉంటుంది, అన్ని పరిస్థితులు బాగుంటాయి. ముందు నేర్పిద్దాం, పిల్లలకు నేర్పిద్దాం, మనం నేర్చుకుందాం, కంఠస్థం చేద్దాం అంటాడు. మంచిది, మళ్ళా నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను, దేవా రాత్రులు ధ్యానించాలి. అందుకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు, అందుకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ధ్యానించి కూర్చోవడం కాదు, మన కడుపు నింపుకోవడం కాదు. దివారాత్రులు ధ్యానించింది, దివారాత్రులు ప్రకటించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట చదవాలి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వాక్యాన్ని ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. అవునా, ప్రయాసపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఎవరి కోసం? డబ్బు కోసం. ఎవరి కోసం? నీ కోసం. నీ కోసం నువ్వు బ్రతకడానికి నువ్వు నువ్వేమన్నా చేసుకున్నావా? ఆర్ యు క్రియేటర్? నిన్ను నువ్వేం సృష్టించుకున్నావా? నిన్ను నువ్వే కనుక్కున్నావా? ఆయన అన్నాడు, బోడి ఒక వెంట్రుకను కూడా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవురా అన్నాడు. ఆయన పెద్ద కబుర్లు చెప్తున్నావు, ఒక్క వెంట్రుక రంగు మార్చడం కూడా నీ చేతిలో లేదు, లేకపోతే ట్రై చేసి చూడు అన్నాడు. ఆయన ఏం చెప్పేది ఆయనకి? ఒక మూరడు ఎత్తి పెంచుకోలేవు, ఒక గంట ఆయుష్కాలం పొడిగించుకోలేవు, నల్లోడు తెల్లోడుగా మారలేవు, పుట్టుడు పొడుగోడు కాలేవు, ఏం చేయగలవు నువ్వు? బడాయి కబురు చెప్పడం తప్ప. లోకంలో అదే చూస్తున్నావు, లోకంలో అదే చూస్తున్నావు. ఎగిరెగిరి పడతా ఉన్నారు, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. దేవుని బిడలగా నాట్ ఐ బట్ క్రైస్ట్. అయా నా చిత్తం కాదు నీ చిత్తం. యేసుక్రీస్తు ప్రభు అదే నేర్పించాడు మనకి, నా ఇష్టం కాదు ఆయన ఇష్టం, నా ఇష్టం కాదు ఆయన ఇష్టం. నాకు దేవుడు శరీరాన్ని అమర్చాడు ఆయన పని చేయడానికి. పిల్లరా అర్థం చేసుకుందాం, వాక్యాన్ని చదవడానికి సమయాన్ని వాడుకుందాం, వాక్యాన్ని ప్రకటించడానికి సమయాన్ని వాడుకుందాం, దేవుని ప్రేమ కార్యాలు చేయడానికి సమయాన్ని వాడుకుందాం, మనిషి పట్ల ప్రేమ కార్యాలు చూపించడానికి సమయాన్ని వాడుకుందాం, దేవుడు మనకిచ్చిన పిల్లల్ని ప్రభువులో పెంచడానికి సమయాన్ని వాడుకుందాం. అదే ఆయన మాట్లాడుతున్న మాట. ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆరో అధ్యాయము 4 నుంచి ఎలా ఉండాలట, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలట? ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నిపూర్ణ హృదయంతో నిపూర్ణ ఆత్మతో నిపూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి దేవుని ప్రేమించడానికి వాడేయాలంటే మరి టైం ఎవరి కోసం వాడాలి? నా పూర్ణ హృదయం దేవుడిదే, నా పూర్ణ ఆత్మ దేవుడిదే, నా పూర్ణ శక్తి దేవుడిదే, కానీ టైం మాత్రం అంటే ఏమన్నా బాగుంటుందా? టైం లేకుండా నువ్వేం చేయగలవు? ప్రేమ మళ్ళా పెదాలకు పరిమితం కాకూడదు అన్నాడు. 1వ యోహాను 3:17 మాట చేత కాక, నాలుగు చేత కాక, కబుర్లు చెప్పక, క్రియతోను సత్యముతోను దేవుని ప్రేమించాలి అన్నాడు. రోమీయులకు రాసిన 5:10 మీ శరీరాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించేయండి. సజీవ యాగము హోల్ బాడీ, తలంపులు ఆయనవే, చేతలు ఆయనవే, చేతులు ఆయనవే, కాళ్ళు ఆయనవే, చేయాల్సినవి ఆయన కోసమే. లేదండి కష్టం అంటే కుదరదు, పీకు పక్కన పెడతాడు, పులిస్టా పెడతాడు. లూకా సువార్త 13:6-9 గొడ్డి చెట్టును పట్టుకొని అన్నాడు, 3 ఏండ్ల నుంచి వస్తున్నాను, దీనికి పర్పస్ అర్థం కాలేదు, అర్థంగా పెరిగింది, నిలువుగా పెరిగింది, కానీ నాకు కావాల్సిన ఫలాలు ఇవ్వట్లా, నరికే పెరికే అన్నాడు. యోహాన్ అంటాడు, బాప్తిస్మిచ్చి యోహాన్, ఇప్పుడే ఇదిగో గొడ్డలి చెట్ల వేరణ పెట్టబడి ఉంది, ఫలిస్తావా ఉంచుతా, లేకపోతే నరికేస్తాను. 20-25 ఇచ్చింది టైం పాస్ చేయడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు. ఇప్పుడు చేస్తే నరకానికి పోతాం కాబట్టి దిద్దుబాటు కొరకు, సిద్ధపాటు కొరకు, వాక్యాన్ని చదవటం కొరకు, వాక్యాన్ని బోధించడం కొరకు, దేవుని సేవ చేయడం కోసం, పరుల సేవ చేయడం కోసం, ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని నీకు నువ్వు వాడుకోవడం కోసం కాదు, నీకు నువ్వు వాడుకోవడం కోసం కాదు. ఒక ఆయన ఎలాగన్నాడండి, ఒక ఆయన ఎలాగన్నాడంటే, ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ నేను చూడని ఒక విచిత్రం చూశానండి అన్నాడు. ఏం చెప్తాడో అనుకున్నాను. ఏంటి ఆ విచిత్రం అంటే, ఆవు దూడను కన్నదట, ఆవు దూడను కని దూడకు పాలు ఇవ్వకుండా ఆవే పాలు తాగుతుందట, దాని రొమ్మును పాలు అదే తాగుతుందట. ఏం చేయాలి దాన్ని? చెప్పాలి. ఏం చేయాలి దాన్ని? నరికేయాలి, చంపేయాలి, ఉరిదీయాలి. పిల్ల మీద ప్రేమ లేదు, కనీసం మేత పెడుతున్న వానరకు పాలు ఇవ్వాలని కూడా లేదు. దాని కడుపు ఇదే చూసుకుంటే ఏం చేస్తారు? మీ చెట్టు కాయలు కాసాయనుకోండి, చెట్టే కాయలు తినేస్తే ఎట్లా ఉంటుంది? కోడిగుడ్డు పెట్టుకుని అదే పొడుచుకుని తినేస్తే ఏమైపోవాలి మన పరిస్థితి? అట్లానే ఉంది. ఏంటంటే నువ్వు మాకు ఇవ్వాలి, మేము కూర్చొని తినాలి, తిరిగి మేము నీకేమి ఇవ్వ, ఇవ్వడానికి మా దగ్గరే ఉందయ్యా రిక్తహస్తాలు తప్ప చేతకాని కబుర్లు. ఆయన కోపం పుట్టించే కబుర్లు. ఒకడున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నాడు, దేవాను విచ్చావు కదా అమ్మోను, మామూలుడు కాదు, విత్తన చోట కోసేవాడు, చల్లన చోట కూర్చేవాడు, అందుకు నీకు నీతో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను భూమిలో దాచిపెట్టాను అన్నాడు. దాచిపెడితే మొదలు వదులుకున్నాడా? అరే కనీసం దాచింది ఏదో బ్యాంకులో దాస్తే వడ్డీ అన్న వచ్చేది కదరా, చావుకారులకు దాచిపెడితే వడ్డీ అన్న వచ్చేది కదా, నీకు ఇచ్చింది దాచిపెడతావనా? పూర్తిగా వాడేసుకుని పనికిరాని దాన్ని నాకు ఇస్తావనా? పనికి మానలోడు సోంబేరి, తోసేయండి, వెలుపల చీకట్లో తోసేయండి అన్నాడు. తలాంతుల కుమానంలో నేను ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను, ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నీకు టైం ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. జస్ట్ వాడు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని తెలుసుకోవడానికి వాడు, బైబిల్ చదవడానికి వాడు. తప్పకుండా తప్పకుండా నీ సమయం సద్వినియోగం అవుతుంది, నీ జీవితం ధన్యమవుతుంది. అందులో ప్రయత్నమే ఈ సహవాసాలు కట్టడం. ఈ సహవాసాలు రోజు వాళ్ళు చదవమంటే చదవరు, మనం చదివిద్దాం బైబిల్. వాళ్ళు నేర్చుకోమంటే నేర్చుకోరు, మనం నేర్పిద్దాం బైబిల్. రోజు ఆరాధిద్దాం, రోజు దేవుళ్ళు ఎదుగుదాం, రోజు దేవుని కొరకు ఏదైనా చేద్దాం, రోజును దేవుళ్ళు గడుపుకుందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, ధన్యకరంగా మార్చుకుందాం. ఆ ప్రయత్నమే మీ నిర్మల సహవాసం కట్టింది. ప్రభు ఈ సహవాసంలో ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులుగా ప్రభు చిత్తాన్ని గ్రహించి జీవిత సత్యాలు తెలుసుకొని జీవిత పరమార్థాన్ని తెలుసుకొని అలా జీవించడానికి ప్రభు వెలిగింపునివ్వాలి, గ్రహింపునివ్వాలి. చివరిగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఏమన్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఏమంటాడంటే, 12వ అధ్యాయము మొదటి వచనం, దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు. సంవత్సరాలు రాకముందే వృద్ధాప్యం కోసం మాట్లాడుతున్నాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత చేస్తానండి అనొద్దు, అప్పుడు చేయడానికి ఏముండదు, చేయించుకోవడం తప్ప చేయడానికి మీ దగ్గర ఏముండదు. అప్పుడేమి చేద్దాం అనొద్దు. మరి ఎప్పుడు చేయాలట? 2వ వచనం చివరి మాట, నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే మనసులో దేవా అనుకోమని కాదు, అనుకోమని కాదు, స్మరణకు తెచ్చుకోమని. అక్కడితో ఆగిపోలే, కిందకొస్తే ఏమంటాడు 13, ఇదంతా విరిన తర్వాత తేలిన ఫలితార్థం మీదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి, అంటే చదవాలి, అంటే నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. మానవ కోటికి ఇదియే విధి కాదు అంటావా? 14, గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ప్రతి క్రియను, ఏం చేశావు, నీ సమయాన్ని ఏం చేశావు, నీ జీవితాన్ని ఏం చేశావు, ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. కాటా పెడతాడు, తూకంలో పెడతాడు. లెక్కలు కడతాడు, లెక్కలు కడతాడు, తేడాలు వస్తే ఎండ కడతాడు, మంటల్లో కాలుస్తాడు. ప్రేమ ప్రేమించే దేవుడే, కానీ ప్రేమ పిచ్చోడు కాదు, పరిపూర్ణుడు. ప్రేమను, ఆయన మంచితనాన్ని, దీర్ఘశాంతాన్ని మనం నిరర్ధకం చేయక, చేతకానితనంగా తీసుకోక, ఒక మంచి తీర్మానంతో ఈ సంవత్సరంలో కొనసాగుదాం, ఒక మంచి తీర్మానంతో ఈ సహవాసంలో, నిర్మల సహవాసంలో కొనసాగాలి. అటుకృపా ప్రభు నిర్మల సహవాసానికి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.